ప్రభు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. ఈ కొద్ది సమయంలో ప్రభు మేము కొద్ది మాటలు ధ్యానం చేస్తుంటాడుగా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మా ప్రతి అవసరతను తీర్చమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రత్యేకంగా 2వ పత్రికలో 1:14 వరకు మనం ధ్యానం చేస్తున్నాం. 15వ వచనం నుంచి మనం నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను, కానీ కొన్ని సిగ్నల్స్ ఆటంకం వలన కొనసాగించలేకపోయాను. అందుకోసమే నేను తిరిగి మరలా 15వ వచనం నుంచి మీ ముందుకు నేను రావాలని నేను ఆశపడుతున్నాను. ముందుగా 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు 2వ కృపావరము లభించినట్లు మొదట మీ యద్దకు వచ్చి మీ యద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యద్దకు వచ్చి మీ చేత యూదయాకు సాగనంపబడవలని ఉద్దేశించి తెలు. కావున నేను ఇలాగూ ఉద్దేశించి చపల చిత్తుడుగా నడుచుకుంటున్నా, అవును అవునని చెప్పుచు కాదు కాదు అన్నట్టు ప్రవర్తింపవలని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా? దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ మాటల్ని మనం జాగ్రత్తగా చదివితే ఇక్కడ పౌలుకు కలిగినటువంటి ఒక చిన్న భయాందోళనని మనం గమనిస్తున్నాం. పౌలుకు కలిగినటువంటి ఒక చిన్న భయాందోళన, ఆ భయాందోళన పౌలు వ్యక్తిగత జీవితానికి, పౌలు ప్రకటించినటువంటి సువార్తకు మధ్యలో సంబంధం కలిగి ఉన్నదేమో అని పౌలు భయముతో వారికి, అంటే కొరింథీ సంఘానికి ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముందుగా నేను మీకు ఈ నేపథ్యం చెప్తాను, అప్పుడు మీకు ఈ మాటలు అర్థమవుతాయి. వాస్తవానికి పౌలు ప్లాన్ ఏంటంటే, పౌలు ప్రణాళిక ఏంటంటే, కొరింథీ సంఘంతో సత్సంబంధాన్ని నెరవేర్చడానికి మొదటి పత్రికను రాశాడు. తర్వాత యెరూషలేము విశ్వాసుల కోసం కానుకలను పంపి సహకరించమని అతడు వారిని వేడుకోవడంలో ఇది మనకు కనిపిస్తుంది. ఇది మనం కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 16:1-3 చదివితే మనకు కనబడుతుంది. ఆ తర్వాత పౌలు 2 పర్యాయములు వారిని దర్శించాలని ఇష్టపడ్డాడు, వాళ్ళకి ఆ విషయాన్ని కూడా తెలియపరిచాడు. ఈ విషయాన్ని మనం కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 16:5-6 మనం చూడవచ్చు. పౌలు ఏమన్నాడంటే, నేను మాసిదోనియాకు వెళ్ళడానికి మునుపు ఒకసారి మీ దగ్గరకు వస్తాను, మీతో కొంచెం సమయాన్ని వెచ్చిస్తాను, ఆ తర్వాత నేను మాసిదోనియాకు వెళ్ళిపోతాను, అక్కడి నుంచి నేను మరలా తిరుగు ప్రయాణమై నేను యూదయాకు వెళ్ళేటువంటి క్రమంలో మరలా మీ వద్దకు వస్తాను, మీతో కొంచెం సమయం గడుపుతాను, అటు తర్వాత మీరు నన్ను అక్కడి నుంచి యూదయాకు సాగనంపవచ్చు అని ముందుగా తన యొక్క ప్రణాళికను వారికి బయలుపరిచాడు. ముందుగా వాళ్ళకి బయలుపరిచాడు. ఆల్రెడీ పౌలు కొరింథీ ప్రాంతంలో, అంటే మిత్ర పట్టణాల్లో అన్నిట్లో కంటే ఎక్కువ దినములు, దాదాపు 1.5 సంవత్సరములు కొరింథీ పట్టణంలో నిలువబడి సువార్తను ప్రకటించాడు, అటు ఇటు వెళ్లకుండా. దానికి గల కారణం కూడా లేకపోలేదు. ప్రభు పౌలుకి చాలా స్పష్టంగా తెలియచేశాడు, ఇక్కడ నాకు బహు విశేష జనమున్నది కాబట్టి నువ్వు నిలబడి భయపడక మాట్లాడము. సో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి పౌలు ఎక్కువ సమయాన్ని కొరింథీల కొరకు కేటాయించాడు. అంతమాత్రమే కాదు, మిగిలిన వాళ్ళకన్నా 1వ పత్రిక 2వ పత్రికలు రాశాడు, కానీ కొరింథీలకు మాత్రం 3 పత్రికలు రాశాడు. కానీ ఒక పత్రిక మనకు మిస్ అయింది, ఒక పత్రిక మన దగ్గర ప్రస్తుతానికి లేదు. సో కానీ 3 పత్రికలు రాశాడు. ఎక్కువ సమయాన్ని గడిపాడు, ఎక్కువ సమయాన్ని వాళ్ళతో వెచ్చించాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు తన యొక్క మార్గ ప్రయాణంలో కూడా కొన్ని ప్రణాళికను రచించుకొని ఈ ప్రణాళిక ప్రకారము కొరింథీ సంఘాన్ని రెండు పర్యాయములు దర్శించాలని చెప్పి తీర్మానం చేసుకున్నారు. అయితే కొన్ని అనుకోనటువంటి సంఘటనలు దానిని బట్టి పౌలు మాసిదోనియాకు వెళ్ళేటువంటి ఆ దారిలో జస్ట్ కొరింథీ ప్రాంతాన్ని అలా దర్శించి ఎక్కువ రోజులు ఉండకుండా దుఃఖంతోనే అక్కడి నుంచి మరలా వచ్చేసాడు. తను చెప్పినట్లుగా రెండుసార్లు అక్కడ గడపలేకపోయాడు, అక్కడ ఉండలేకపోయాడు. మీతో ఉండాలని నాకు చాలా ఆశ ఉంది అని అన్నాడు. ఒకవేళ వెళ్ళినా కానీ అక్కడ ఎక్కువ కాలం ఉండలేక చాలా తక్కువ సమయంలోనే మరలా వెనుతిరిగాడు. అది కొరింథీ విశ్వాసుల్లో కొంతమంది ఏం చేశారంటే, ఏ పౌలు చపల చిత్తుడు, అంటే మాట మీద నిలవబడినటువంటి వాడు, ఒకసారి అవునంటాడు ఒకసారి కాదు అంటాడు, ఒకసారి తానే ఇది చేద్దామంటాడు తర్వాత వద్దు అని అంటాడు, వస్తానంటాడు మరలా రానంటాడు. అంటే పౌలు మాట మీద నిలకడలేని వ్యక్తి, మాట మీద నిలబడినటువంటి వ్యక్తి అనేటువంటి ఒక సందేహాన్ని కొరింథీ సంఘంలో లేవనెత్తడం జరిగింది. అయితే ఇప్పుడు పౌలు మీద ఇక్కడ ఈ నింద పడింది చూశారు. వాస్తవానికి ఇప్పుడు పౌలుకున్నటువంటి బాధ భయం అది కాదు. పౌలుకున్నటువంటి బాధ భయము ఏంటి అనంటే, మనం 18వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అదేంటంటే, దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. బహుశా పౌలు ఇక్కడ రెండు క్లారిఫికేషన్స్ ఇచ్చాడు. నేను చపల చిత్తుడినని, మాట మీద నిలబడనని అని మీరు అనుకుంటున్నారు అని అంటూ అక్కడేమైనా క్వశ్చన్ చేశాడంటే, నేను శరీరానుసారముగా ఆలోచన చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఏమని చెప్పాడంటే, నేను శరీరానుసారముగా నడుచుకోవడం లేదు, నేను చపల చిత్తుడిని కాదు, మాట మీద నుంచి నేను వెళ్ళిపోయేటువంటి వ్యక్తిని కాదు, నేను శరీరానుసారం అంటే నా ఇష్టానుసారంగా నేను ప్లాన్స్ చేసుకొని నా ఇష్టానుసారంగా నేను ప్లాన్స్ని క్యాన్సిల్ చేసుకోవడం కాదు. అంటే నేను ఇండేటికి ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, ఇదిగో నేను ఆత్మానుసారంగా నడుచుకునిచున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళమంటే వెళ్తాను, వద్దు అంటే ఆగిపోతాను. ఎస్, మీ దగ్గరికి రెండు పర్యాయములు వస్తానన్నమాట వాస్తవమే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అనుమతించలేదు, అందుకని నేను మీ దగ్గరకు రాలేకపోయాను. అలా అని నేను అవును అవునని చెప్పి కాదు కాదని చెప్పేటటువంటి వాడిగా, ఒక శరీరానుసారమైన వ్యక్తిగా నడుచుకునే విధముగా మీకు కనబడుతున్నానా అని ప్రశ్నిస్తున్నాడు. కాదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాస్తవానికి పౌలు యొక్క భయం ఏంటంటే, ఒకవేళ నేను అవునని చెప్పి కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాను కాబట్టి, చపల చిత్తుడుగా ఉన్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, బహుశా నా ద్వారా లేకపోతే తిమోతి ద్వారా సిల్వాను చేత ద్వారా కూడా ప్రకటించబడినటువంటి ఈ సువార్త కూడా అవునని కాదు కాదని అని వారు అనుకుంటారేమో, ఎక్కడ వాళ్ళు పొరబడతారేమో. పౌలు చెప్పినటువంటి సువార్త విషయంలో కూడా నిలకడలేదు అని ఎక్కడ వాళ్ళు భ్రమపడతారేమో అని పౌలు భయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అందుకోసమే అక్కడ ఆ మాట చెప్తూ అంటున్నాడు, అయ్యా దేవుడు మాత్రం నమ్మదగినవాడు. బహుశా మీ దృష్టిలో నేను నమ్మదగినవాడిని కాకపోవచ్చేమో, ఓకే లెట్ ఇట్ బి. మీ దృష్టిలో నేను చపల చిత్తుడినేమో, ఓకే లెట్ ఇట్ బి. మీ దృష్టిలో నేను శరీరారముగా నడుచుకునేటువంటి వ్యక్తినేమో, ఓకే లెట్ ఇట్ బి. బట్ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, అదేంటంటే దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పినటువంటి వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. సువార్త మాత్రం అలా ఉండదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణంలో పౌలు, సీల, తిమోతి వీరు కలిసి వెళ్ళి కొరింథీ ప్రాంతంలో సువార్తను ప్రకటించారు. వారు కలిసి కట్టుగా వాళ్ళు అక్కడ పరిచయం చేశారు. ఇప్పుడు పౌలు భయం ఏంటంటే, మా ముగ్గురు ద్వారా చెప్పిన సువార్తను కూడా వీళ్ళు అలాగే అనుకుంటారేమో. అది మేము చెప్పిన అవును అనేటువంటి సువార్తను వీళ్ళు కాదు అన్నట్లుగా భావిస్తారేమో నా వ్యక్తిగత ప్రవర్తనను బట్టి. సో దీనికి పౌలు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటి, ఇక్కడ మనము మనకు అప్లై చేసుకోవలసినటువంటి విషయం ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచినటువంటి దాన్ని నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. క్రైస్తవులమైనటువంటి మనము, క్రీస్తును ప్రకటించేటువంటి మనము, క్రీస్తుని ఇతరులకు క్రీస్తు యొద్దకు ఇతరులను నడిపించేటువంటి మనము, మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే మన వ్యక్తిగత జీవితము మనము చెప్పేటువంటి సువార్త మీద కూడా ప్రభావం చూపిస్తుంది. నువ్వు క్రైస్తవుడువు, క్రీస్తును నమ్ముకొని ఇతరులకు చెప్తున్నావు, కానీ ఈ క్రీస్తును నమ్ముకుంటే మీ జీవితం మారుతుందని ఇతరులకు చెప్తున్నావు, కానీ నీ జీవితంలో ఎలాంటి మార్పు కనిపించకపోతే నువ్వు చెప్పేటువంటి సువార్తను వారు ఏ రీతిగా అంగీకరిస్తారు? నిన్ను చూసినటువంటి వారు, ఏ అతని జీవితమే ఇలా ఉంది, అతని బ్రతికే ఇలా ఉంది, మరి అలాంటప్పుడు అతడు చెప్పేటువంటి క్రీస్తు దగ్గరకు మనం వెళ్తే మన జీవితాలు కూడా అలాగే ఉంటాయేమో. నేను ఒకసారి ఒక భార్యాభర్తల మధ్యలో జరుగుతున్నటువంటి గొడవను గురించి నేను గమనిస్తూ ఉన్నాను. ఇది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. భార్యాభర్తలిద్దరు గొడవ వేసుకుంటున్నారు. భర్త బాగా తాగుస్తాడు, మంచి తాగుబోతు. భార్య చక్కగా ప్రతి ఆదివారం గుడికి వెళ్తుంది, ఉపవాస ప్రార్థనలకు వెళ్తుంది, అన్నీ చేస్తుంది. సో నేను అక్కడ ఉన్నాను, ఈమె అంటుంది, అయ్యా మారచ్చు కదా, ఇంకా ఎంతకాలం తాగుతావు నువ్వు, ఇంకా ఎంతకాలం అలా తాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తావు, నువ్వు కూడా మందిరానికి రావచ్చు కదా, చర్చికి రావచ్చు కదా అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంది. వాస్తవానికి ఆమె చెప్పింది బాగానే ఉంది, నువ్వు మందు తాగడం మానేయి, మారు, దేవుని మందిరానికి రా అని అనింది. అప్పుడు ఆ తాగుబోతు ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ నేను చర్చికి వచ్చి నీలాగా మారిపోతానంటే నాకు అవసరం లేదే, అలా మారాలని నాకు లేదు, నేనున్నట్టుగానే నేను ఉంటాను అని అన్నాడు. ఆ మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. ఒకవేళ నేను చర్చికి వచ్చి మారితే నీలాగుంటానంటే నాకు అవసరం లేదు అని అన్నాడు. ఎందుకు అలా అన్నాడు అని నేను తర్వాత నేను ఆ కుటుంబాన్ని దగ్గరగా కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేశాను. అదేంటంటే, ఈమె కోపం వస్తే ఇంకా ఇల్లు గందరగోళం ఉంటుంది. కోపం వస్తే మాత్రం ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంది, చక్కగా ప్రార్థన చేస్తుంది, వాళ్ళ ఆయన్ని ప్రతిసారి చర్చికి రా అని అడుగుతుంది. ఇవన్నీ మంచిదే, కానీ ఇంట్లో ఏదన్నా తప్పు భర్త తప్పు చేస్తే ఆమె కోపం ఆకాశాన్ని అంటుకుంటుంది. ఆ కోపంలో ఆమె ఎలా ప్రవర్తిస్తుందో ఆమెకు తెలీదు. కొన్నిసార్లు మన కోపం మనల్ని విచక్షణ లేనటువంటి జంతువులాగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. మనం ఆ విషయాన్ని మర్చిపోతుంటాం. మన కోపం మన ఆధీనంలో ఉండదు, మనం కోపం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతాం. కొంతమంది వస్తువులు విసిరేస్తారు, కొంతమంది గందరగోళం అరుస్తారు. అదొకటి. రెండవది, ఏదన్నా భార్యాభర్తల మధ్య ఒక చిన్న గొడవ జరిగితే ఈమె మొదటి నుంచి ఆయన అన్ని తీసుకొని వస్తుంది. ఆ రోజు గొడవ పక్కకి వెళ్ళిపోతుంది, ఆ రోజు కాన్సెప్ట్ పక్క వెళ్ళిపోతుంది. ఈ రోజు ఒకవేళ ఆమ్లెట్ గురించి ఏదైనా కాన్సెప్ట్ వచ్చింది అనుకో, అది వెళ్ళిపోతుంది. ఆ రోజు మా అమ్మ నట్టన్నో, ఈ ఆ రోజు మా నాన్న ఎట్టన్నో, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇవన్నీ చూసి ఆయన అనుకున్నాడు, ఓసే నువ్వు ఆదివారం ఏమో చక్కగా ప్రార్థన చేస్తావు, తెల్ల ముసుగు చేసుకొని వెళ్తావు నువ్వు. ఇది నేను లిటరల్ జరుగున సంగతి చెప్తున్నా, కథ చెప్పడం లేదు. ఆదివారం లేస్తే నువ్వు ఇట్లా వెళ్తావు, నన్ను గుడికి రమ్మంటావు, నీకు కోపం వస్తేనేమో నీ నోట్లో నుంచి ఎలాంటి మాటలు వస్తాయో నీకు తెలీదు, కోపం వస్తే నువ్వు ఏ రీతికి నువ్వు హై రేంజ్కి వెళ్ళిపోతావో నీకు తెలీదు, నీ జీవితమే మారలేదు, నన్ను గుడికి రమ్మంటున్నావు, ఒకవేళ నేను గుడికి వస్తే ఆ చర్చిలో వాక్యం అంటే నేను కూడా నీలాగే మారుతానంటే నాకు అవసరం లేదు, నేనే తాగినా కానీ ఒక మూలం వండుకున్నా, నేను ప్రశాంతంగా ఉన్నాను, నెమ్మదిగా ఉన్నాను అంటున్నాడు ఆయన. అఫ్కోర్స్ అతని ఎగ్జాంపుల్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మన జీవితము, మన ప్రవర్తన, మన నడవడిక, మనము చెప్పేటువంటి సువార్త మీద ప్రభావిత చూపిస్తుంది. నీ జీవితంలో సరైన మార్పు లేకుండా నువ్వు ఇంకొక వ్యక్తిని నువ్వు చర్చికిరా చర్చికిరా నువ్వు మారు 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 అని అంటే వాడు పైకి అనకపోవచ్చేమో, లోపల ఉంటాడు తెలుసా, ముందు నువ్వు మారు తర్వాత సంగతి చూసుకుందాం అని అంటాడు. ముందు నువ్వు మారు, నువ్వేమో ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉంటివి ప్రతి చిన్న దానికి, నువ్వు ఇంకా చెడ్డ మాటలు ఉపయోగిస్తుంటివి, ఎవరైనా బాగుపడుతుంటే నువ్వు చూసి ఓర్చుకోలేకపోతుంటివి, అవన్నీ నువ్వు ఇంట్లోనే మాట్లాడుతుంటివి, ఎవరైనా నువ్వు వస్తుంటే అబద్ధాలు చెప్తుంటే నువ్వు చెప్పడం కాకుండా బిడ్డల చేత అబద్ధాలు చెప్పిస్తుంటివి. నీకు తెలియకుండానే నువ్వేం చేస్తున్నావు, ఒక వ్యక్తి అంటే నీకు పడడం లేదు కాబట్టి నీ పిల్లలను వాళ్ళు పిలిచిన ఐ వాళ్ళ దగ్గర కలబాకంట్రా, వాళ్ళతో మాట్లాడబాకంట్రా అని అంటివి. నువ్వు నీ దృష్టిలో చిన్న విషయమే, కానీ నువ్వు నడుచుకునేటువంటి క్రైస్తవ నీ వ్యక్తిగత జీవితం మీద అది ఎంత ప్రభావితం పడుతుందో నీకు అర్థం కావడం లేదు. నీ బిడ్డలు పైకి చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళు ప్రతిదీ గమనిస్తుంటారు. అరే మా మమ్మీ చెప్పిద్ది కానీ మా మమ్మీ ఏమీ చేయదు, మా డాడీ చెప్తాడు కానీ మా డాడీ ఏమి చేయడు. వాళ్ళు ఆదివారం అంటే చర్చికి పరిగెడతారు కానీ, కానీ ఇంట్లో మాత్రం వాళ్ళిద్దరు ఇప్పుడు గొడవలు వేసుకుంటుంటారు, ఇంట్లో కొట్టుకుంటుంటారు. మా ఇంట్లోనే ఇక్కడ సమాధానం లేదు, వాళ్ళు బయటికి వెళ్ళి ఇంట్లో వాక్యం చెప్పుకుంటుంటారు. తీస్తున్నందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, వాస్తవానికి పౌలు శరీరానుసారంగా నడుచుకోలేదు, కానీ పౌలు ఆత్మానుసారముగా నడుచుకున్నప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో పౌలు వస్తానని చెప్పి రాకపోవడం, రెండు పర్యాయములు వస్తానని చెప్పి రాలేకపోవడం, అది కొరింథీయుల్లో ఉన్న కొంతమందికి అతడు ఒక చపల చిత్తుడుగా, మాట మీద నిలబడినటువంటి వాడుగా, మాట తప్పేటువంటి వాడుగా కనిపించాడు. సో దాన్ని బట్టి పౌలు చెప్పే సువార్త మీద అది ఎక్కడ ప్రభావితం చూపిస్తుందో అని భయపడి వారికి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో మనం ప్రశ్నించుకుందాం, ఎంతమందిమి మనము మాట మీద నిలబడుతున్నాం, ఎంతమంది మనం మాట మీద నిలబడుతున్నాం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఏదో ఒక సామెత ఉంది తెలుగులో, అందితే జుట్టంట అందకపోతే కాళ్ళంట. మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకునేటప్పుడు, మనకు అవసరత ఉన్నప్పుడు మన ప్రవర్తన ఇలాగే ఉంటుంది, వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, అయ్యా నాకు ఖచ్చితంగా ఇది ఇవ్వాల్సిందే, నాకు సహాయం చేయాల్సిందే, నీకెందుకు వారం రోజుల్లో ఇచ్చేస్తా, నీకెందుకు రెండు వారాల్లో ఇచ్చేస్తా అని అంటాము. ఆ సమయం దాటిపోయిన తర్వాత వాళ్ళు మరలా ఒక రెండు మూడు సార్లు అడిగితే వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది, ఏమండి ఏమైనా పారిపోతామా, ఎక్కడికైనా వెళ్ళిపోతామా, ఇస్తాంలే అండి, కానీ అడిగేటప్పుడు ఎలా అడిగో. క్రీస్తునందుకు మేము దేవుడారా, ఇలా లోకస్తులను మనం చూడొచ్చేమో కానీ క్రైస్తవులను అలా చూడడానికి వీలు లేదు, క్రైస్తవులు అలా ప్రవర్తించడానికి వీలు లేదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి. మాట తప్పే వారముగా మనం ఉండకూడదు. నేనేమంటానంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఒకవేళ నువ్వు అత్యవసరమైతే తప్ప అప్పు చేయొద్దు, ఒకవేళ అత్యవసరమై అప్పు చేసినా కానీ నువ్వు ఎప్పటికి తీర్చగలవో అది ముందుగానే నీకు ఒక క్లారిటీ ఉండాలి, నువ్వు తీర్చడానికి నీకున్న సోర్స్ ఏంటి అది నీకు ఒక క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ లేకుండా ఏదో ఒకటి చెప్పి ముందు తీసేసుకుందామన్న మాత్రం తీసుకోవడం తప్పు, ఒకవేళ అది కూడా అత్యవసరమైతే. అత్యవసరం కాకపోతే మాత్రం అనవసరమైన వాటి కోసం అప్పులు చేయొద్దు, దేవుడు దాన్ని ఇష్టపడడు. నీ లగ్జరీ కోసమో నీ కంఫర్ట్ కోసమో నో, అది నీ ఫంక్షన్లో అయినా సరిపడి కూడా నీ స్తోమత ఎంత, నీ స్తోమతలో చేసుకో చాలు, స్తోమతకు మించి అప్పులు చేసి కార్యక్రమాన్ని చేసి వాళ్ళందరూ బాస్ సూపర్ ఉందని వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత కట్టుకోలేక కష్టాలు పడి కంటాలు పడేది నువ్వే. సో క్రీస్తుని అందు ప్రభు ఏమిటారా, ఇక్కడ నేనేమంటానంటే మాట మార్చద్దు. నువ్వు ఎప్పుడు ఇస్తావో ముందుగానే ఒక ప్లాన్ తీసుకో, సార్ నెక్స్ట్ మంత్ 10వ తేదీకి ఇస్తానా, 10వ తేదీకి ఇవ్వగలవా నువ్వు, అటైతే 15వ తేదీకి రిక్వెస్ట్ అడుగు, ఒక 5 రోజులు ఎక్స్టెండ్ పెట్టుకో ముందుగానే. అప్పుడు నువ్వు 15వ తేదీ అని చెప్పి నువ్వు 10వ తేదీ ఇవ్వగలిగితే అది నీకు మంచిగా ఉంటుంది, అది నీ సాక్ష్యాన్ని నిలుపుతుంది. నువ్వు 10వ తేదీ అని చెప్పి 15వ తేదీకి కూడా ఇవ్వకపోతే అది నీ సాక్ష్యాన్ని పోగొడుతుంది, అది నీ సాక్ష్యాన్ని పోగొడుతుంది. ఒకవేళ నువ్వు ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు అడిగినా కానీ నువ్వు హట్ కాకూడదు, ఎందుకంటే నువ్వు మాట తప్పావు కాబట్టి. కానీ వాళ్ళు అడిగితే నువ్వు హట్ అయిపోతున్నావు, ఏం సార్ ఎన్నిసార్లు అడిగేస్తారు, ఎన్నిసార్లు ఎందుకు అడిగారు, నువ్వు మాట తప్పావు కాబట్టి అడిగారు. అంటే ఇప్పుడు తప్పు ఎవరిది, నీదేగా, మరి తప్పు నీదైనప్పుడు అడగడం ప్రశ్నించడం తప్పు కాదుగా. నీకంత రోషం ఉన్నప్పుడు, నీకంత పౌరుషం ఉన్నప్పుడు మాట మీద నిలబడు. ముందే చెప్తున్నాను, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేనంటాను 10వ తేదీ ఇస్తానంటే 9వ తేదీ ఇచ్చేసేయి. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ముందుగానే వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు, ఈ సమయానికి నేను అందించలేకపోయాను, నాకు ఇంకొక సమయం ఇవ్వు అని పద్ధతిగా చెప్పుకొని మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అవసరానికి ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నారని చెప్పి మరొక సహోదరుడు, అది అన్యుడు కానీ క్రైస్తవుడు కానీ, ప్రేమతో వాళ్ళకి సహాయాన్ని చేస్తే దాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళను బలిచి ఈరోజు ఇంకొకరికి అవసరమైతే వారికి సహాయం చేయాలన్నా కానీ భయమేస్తుంది ఈ రోజుల్లో. ఈరోజు భయమేస్తుంది. అంతెందుకు ఈ గ్రూప్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారండి, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ధైర్యం చేసి ఎవరైనా సరే మీరు ఇంకొకరికి ష్యూరిటీ పెట్టగలరా, పెట్టగలిగేటువంటి రోజుల్లో మనం ఉన్నామా, ఒక ఎదుటి వ్యక్తిని నమ్మగలిగేటువంటి రోజుల్లో మనం ఉన్నామా. ఆ రీతిగా అనేక మంది ష్యూరిటీ సంతకాలు జాలితో దయతో దేవుని ప్రేమతో పెట్టి అన్నిల కోసం కాదండి, క్రైస్తవులకే, తోటి సహోదరులకే, అయ్యో పొనిలో మా సహోదరుడు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి ష్యూరిటీ సంతకం పెట్టి ఈరోజు లబోదిబో అని కొట్టుకుంటూ దాని విషయమై ఇంట్లో గొడవలు వేసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. దానికి గల కారణమెవరు, నువ్వు మాట మీద నిలబడకపోవడమే, నువ్వు చపల చిత్తుడిగా ప్రవర్తించడమే. ఎంత దారుణమండి, ఎంతో వింటుంటాను సార్, ఇంత అవసరమై కష్టపడి బతిమిలాడి తీసుకొని 3 నెలలు కరెక్ట్గా వడ్డీ కట్టాడు సార్, ఇప్పుడు వడ్డీ కూడా కట్టాలి, వడ్డీ కూడా నా జీవితం నుంచి కట్ చేసుకుంటున్నాను సార్ అని బాధపడే వాళ్ళు ఎంతమంది లేరు. దాంట్లో నువ్వేమన్నా కారకుడుగా ఉన్నావా, ఉంటే ఈరోజే పశ్చాత్తాపడు, ఈరోజే మారు మనసు పొందు, వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడుగు. వాళ్ళు నీకంటే చిన్న వాళ్ళైనప్పటికీ కూడా వెళ్ళి వాళ్ళని నిజాయితీగా వాళ్ళని క్షమాపణ అడిగి నువ్వు కట్టాల్సిన వడ్డీని నమ్మకముగా నిజాయితీగా కట్టు. అటు తర్వాత వచ్చి నువ్వు క్రీస్తుని గురించి మాట్లాడు, నీ అప్పు నువ్వు తీర్చు. అటు తర్వాత వచ్చి నువ్వు క్రీస్తుని గురించి మాట్లాడు. నువ్వు మాట మీద నిలబడకుండా నువ్వు మాట మారుస్తూ నువ్వు చపల చిత్తుడుగా ఉంటూ శరీరానుసారముగా నడుచుకుంటూ నువ్వు క్రీస్తుని గురించి ప్రకటిస్తే అది వాళ్ళ మీద ప్రభావితం చెయ్యదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సో పౌలు ఇక్కడ వాళ్ళకి ఆ క్లారిటీ ఇస్తున్నాడు, అయ్యా క్రీస్తు ద్వారా, 19వ చదువుతున్నాను, మా చేతను అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. క్రీస్తు మారలేదు, క్రీస్తు మారడు కూడా, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఆయన మాత్రం మార్పు లేనివాడుగా ఆయన అవునను వాడై ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానములన్నీ ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుడు మనకి ఏదైతే వాగ్దానములు చేశాడని మీకు చెప్పానో ఆ వాగ్దానాలన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి, కానీ వాటిలో ఏవి కూడా మార్పు లేదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా క్రీస్తులో, క్రీస్తు ద్వారా మాత్రమే అవి అవును అని నిర్ధారణ చేయబడుతున్నాయి. నువ్వు క్రీస్తును పక్కన పెట్టి నువ్వు క్రీస్తును పక్కన పెట్టి వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే కుదరదు. క్రీస్తును పక్కన పెట్టి మనం వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే కుదరదండి. ఈరోజు మనం ఏం చేస్తున్నాము, వాగ్దానాలు తీసుకుంటున్నాం, వాగ్దానాలు తీసుకుంటున్నాం, కానీ ఆ వాగ్దానం పక్కనటువంటి కండిషన్ని మనం మర్చిపోతున్నాం, కండిషన్ని మనం మర్చిపోతా ఉన్నాం. దేవుడు వాగ్దానాలతో పాటు కొన్ని కండిషన్స్ని పెట్టాడు. అదేంటంటే ఉదాహరణ చెప్తున్నాను, మీరు నా కట్టడలను గైకొంటే నేను మీకు స్వస్థతనిస్తాను, లేకపోతే నేను మీకు ఆశీర్వాదనిస్తాను. మనం ఏం చేస్తామో తెలుసా, ఈ వాగ్దానాల పేరులో ఆ పైన దాన్ని కట్ చేసేసుకుంటాం, రెండో భాగాన్ని మాత్రమే తీసుకుంటాం. దేవా నన్ను ఆశీర్వాదం ఇస్తానని నాకు వాగ్దానం చేశావు కదా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని అంటాం. వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని అడుగుతాం. అది నెరవేర్చబడకపోతే మనం దిగులు పడతాం. కానీ ఎందుకు నెరవేర్చబడలేదు అది మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పైన ఏమని ఉంటుంది, మీరు నా కట్టడల్ని గైకుంటే. ఆయన కట్టడల్ని గైకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, క్రీస్తును వెంబడిస్తారు, క్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. సో అప్పుడు ఆ వాగ్దానాలు అతని జీవితంలో నెరవేర్చబడతాయి. నువ్వు క్రీస్తుని ప్రేమించకుండా, నువ్వు క్రీస్తుకు లోబడకుండా, క్రీస్తుకి ఇష్టమైన బిడ్డగా జీవించకుండా, క్రీస్తు యొక్క గుణ లక్షణాలని నువ్వు అనుసరించకుండా కేవలం ఈ వాగ్దానాన్ని మాత్రమే పట్టుకొని నువ్వు ఏలాడితే అవి నీకు ప్రయోజనము కాదు, అవి నీకు ప్రయోజనము కాదు. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడవు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అన్నిటికీ కేంద్ర బిందువు క్రీస్తే. క్రీస్తును కలిగి ఉండడం, క్రీస్తును అనుసరించడం, క్రీస్తు ప్రకారం నడుచుకోవడం మనం చేసినప్పుడే ఆ వాగ్దానాల్ని మన జీవితంలో మనం స్వతంత్రించుకోగలం. ఇక్కడ 21వ వచనాన్ని చదువుతున్నాను చూడండి, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మానుసంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమించుకొనుడారా, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయముల్లో మనకు ఆత్మానుసంచకరును అనుగ్రహించి ఉన్నాడు. ఈ 21వ వచనాన్ని, ఈ 22వ వచనాన్ని, 21 మరియు ఈ 22 వచనాలు, ఈ రెండు వచనాలు మనం జాగ్రత్తగా చదివితే ఇది మనకి ఒక త్రిత్వ సంబంధిత వచనంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం తండ్రిని చూస్తున్నాము, కుమారుణ్ణి చూస్తున్నాము, పరిశుద్ధాత్ముణ్ణి చూస్తున్నాము. ఒకే వచనంలో వీరు ముగ్గురు చేస్తున్నటువంటి కార్యాలను మనము జాగ్రత్తగా గమనిస్తున్నాం. చూడండి, తండ్రి అయిన దేవుడు విశ్వాసులు తనవారని నిర్ధారిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు, విశ్వాసులను తనవారని ఆయన నిర్ధారణ చేస్తున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఆయన విశ్వాసులను తన కుమారుడైన క్రీస్తులో అభిషేకానికి నడిపిస్తున్నాడు. తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనలను, అంటే విశ్వాసులను అభిషేకానికి నడిపిస్తున్నాడు. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ పని ఏంటి, ఆయన అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మతో మనకు ముద్ర వేయడం ద్వారా మన పరలోక స్వాస్థ్యం ఖచ్చితమని భరోసా ఇస్తున్నాడు. కన్ఫర్మేషన్, సీల్, ముద్ర వేయడం, పరిశుద్ధాత్మ ద్వారా మనకు ముద్ర వేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ఈ వచనంలో ఇది త్రిత్వ సంబంధమైనటువంటి వచనంగా మనం జాగ్రత్తగా గమనించవచ్చు. తండ్రి ఆయన విశ్వాసులను తనవారుగా నిర్ధారణ చేస్తున్నాడు, కుమారుని ద్వారా అభిషేకిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముని ద్వారా మనలకు పరలోక స్వాస్థ్యాన్ని ఖచ్చితమని ఆయన భరోసా ఇస్తున్నాడు, ముద్ర వేస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. చాలామంది తండ్రి ఎక్కువ, కుమారుడు కొంచెం తక్కువ, పరిశుద్ధాత్ముడు ఇంకొంచెం తక్కువ అని అనుకుంటూ ఉంటారు. నో, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, వీళ్ళు ముగ్గురు కాదు ఒక్కరే. వన్ గాడ్ ఇన్ త్రీ పర్సనాలిటీస్, వన్ గాడ్ ఇన్ త్రీ పర్సనాలిటీస్. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఈ సత్యాన్ని, అఫ్కోర్స్ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ట్రినిటీ అనేటువంటిది. ఇప్పుడు నేను అంత డెప్త్లోకి వెళ్ళాలని నేను ఇష్టపడటం లేదు, బట్ మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు తండ్రి అనేటువంటి, ఫాదర్ అనేటువంటి క్యారెక్టర్ గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు చాలా భయపడతాం మనం. అమ్మో యేసు ప్రభు అన్నప్పుడు కూడా కొంచెం భయపడతాం, కానీ పరిశుద్ధాత్ముడు అన్నప్పుడు మనం చాలా నెగ్లిజీగా మాట్లాడుతుంటాం. పరిశుద్ధ వచ్చేసింది, వచ్చేస్తాడు, పరిశుద్ధాత్ముడు వచ్చేస్తుంది, 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 ఎంత నెగ్లిజెన్సీగా మాట్లాడతాం కదా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈరోజు మనం ఏం చేసామంటే ఒక కామెడీ పీస్గా చేసేసాం, ఒక ఫన్నీ పీస్గా మనం చేసేసాం. పరిశుద్ధాత్మ దేవుడు రాగాలనే ఏదో పిచ్చి పిచ్చిగా ఎగడము, గంతులు వేయడము, చప్పట్లు కొట్టడము, అరుపులు వేయడం, కేకలేయడం. ఈజ్ దట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, గాడ్ ద ఫాదర్? ఈజ్ దట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సన్, గాడ్ ద సన్? అది వాళ్ళ క్యారెక్టర్ కానప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుని క్యారెక్టర్ ఎలా అవుతుంది? నో, యు కెనాట్ సపరేట్ దెమ్. వాళ్ళ ముగ్గురిని నువ్వు వేరు చేయలేవు. తండ్రి అనే క్యారెక్టర్ చాలా సీరియస్గా చూస్తావు, పరిశుద్ధాత్మ క్యారెక్టర్ అనే, పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి ఆ క్యారెక్టర్నేమో చాలా సింపుల్గా ఈజీగా చూస్తూ ఉన్నావు. ఎందుకు మనం పరిశుద్ధాత్మ దేవునికి కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నాం? పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు, కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడిని అల్లరికి కర్త చేశాం, మనకు నచ్చినట్లుగా చేశాం. అది వచ్చేసింది, ఇది వచ్చేసింది అని మనం మాట్లాడుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ కేవలం శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది. ఆయన దుఃఖపడతాడు, ఆయన ఒప్పింపజేస్తాడు, ఆయన ప్రకటిస్తాడు, ఆయన సాక్ష్యమిస్తాడు. పరిశుద్ధాత్మ, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎక్కడైతే రాయబడిందో అక్కడంతా కూడా హీ 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 అనేటువంటి ప్రొనౌన్ని, నామవాచకాన్ని ఉపయోగించడం జరిగింది. ఇట్ అని ఉపయోగించలా, షీ అని ఉపయోగించలా, హీ అని మాత్రమే ఉపయోగించింది. హీ అనే ప్రొనౌన్ని మనం ఎవరికి ఉపయోగిస్తాం? ఒక వ్యక్తికి మనం ఉపయోగిస్తాం. వ్యక్తి అంటే వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు. పరిశుద్ధాత్మనికి వ్యక్తిత్వం ఉంది, ఆయన ఒక వ్యక్తి, ఆయన కేవలం శక్తి మాత్రమే కాదు, ఆయన త్రిత్వంలో ఒకడై ఉన్నాడు. ఈక్వల్, తండ్రితో సమానముగా ఆయన స్థితిని, హోదాను కలిగి ఉన్నటువంటి వాడు. మరి అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంత సింపుల్గా, నెగ్లిజెన్సీగా మాట్లాడతాడు, వచ్చేస్తుంది, వచ్చేస్తాడు, మనం రమ్మంటే వచ్చేస్తాడు, మనం పొమ్మంటే వెళ్ళిపోతాడా? ఆయన ఆల్రెడీ వచ్చి ఉన్నాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసం ఏంటో తెలుసా? పాత నిబంధనలో హీ వాజ్ విత్ దెమ్, ఆయన వారితో కూడా ఉన్నాడు, వారితో, విత్ దెమ్. బట్ న్యూ టెస్టమెంట్లో హీస్ ఇన్ దెమ్, ఆయన వారిలో ఉన్నాడు. వారితో ఉండడానికి, వారిలో ఉండడానికి చాలా వ్యత్యాసం ఉంది. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు మారు మనసు పొంది నువ్వు బాప్తిజం పొందుకుంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు అనేటువంటి వరాన్ని నువ్వు పొందుకుంటాం. ఆయన నీలోనే ఉన్నాడు, నువ్వు మరలా ప్రత్యేకంగా ప్రతిసారి ఎక్కడి నుంచో పిలవాల్సిన అవసరం లేదు. ఆయన నీలోనే ఉన్నాడు, నువ్వు పాపం చేసిన ప్రతిసారి, నువ్వు అబద్ధం చెప్పిన ప్రతిసారి ఆయన నీలో ఉండి దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్ముని దుఃఖపరచుకుడి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో కాబట్టి వేరు వేరుగా చూడవద్దు. త్రిత్వం అనేటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగితే మంచిది. ఇది ఒక నిమిషంలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటిది కాదు, ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్. బట్ జస్ట్ అయినప్పటికీ నేను అవసరతను బట్టి నేను టచ్ చేయడం జరిగింది. 23 వచనానికి వస్తే, మీ యందు కనికరము కలిగినందున మరలా కొరిందెనకు రాలేదు, నా ప్రాణము తోడు ఇందుకు దేవుణ్ణి సాక్షిగా పెట్టుచున్నాను, మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము, విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను అనే మాటలు వాస్తవానికి నిజం చెప్పుతున్నానని ప్రమాణం చేస్తున్నట్లుగా ఉన్నాయి. సంతోషకరమైనటువంటి సమయాల్లో ప్రయాణాలకు వేసుకున్నటువంటి ప్రణాళికలకు బదులుగా పౌలు బాధాకరమైన విధంగా కొరింథీయులను దర్శించాడు. అది మనం 2:1 చదివితే మనకు అర్థమవుతుంది. 2:1 మరియు నేను దుఃఖముతో మీ యొక్కకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని, నేను మిమ్మల్ని దుఃఖపరచునడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. సో పౌలు అందువల్ల అతడు తాను ముందుగా నిర్ణయించుకున్న ప్రయాణాలను రద్దు చేసుకున్నాడు. ఇరు పక్షాల మధ్య రేగిన మానసిక గాయాలు నయం కావడానికి సమయం ఇక్కడ అవసరమైందని చెప్పి ఆ పౌలు తెలియపరుస్తున్నాడు. కారణం ఏంటంటే పౌలు వెళ్ళాలనుకుంది ఉద్దేశం ఏంటి, టు బి బెనిఫిట్ ఫర్ దెమ్, వారికి ఉపయోగకరముగా ఉండాలని, వారికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండాలని. కానీ క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాంటప్పుడు పౌలు వారి విషయంలో చాలా దుఃఖముతో ఉన్నాడు. కారణం ఏంటి, 1వ పత్రిక చదివితే మనకు అర్థమవుతుంది. ఎన్ని కంప్లైంట్స్ వాళ్ళ మీద, ఎన్ని కంప్లైంట్స్, అవన్నీ కూడా మనం ధ్యానం చేశాం. వాటన్నిటి విషయాలను బట్టి పౌలు చాలా ఎక్కువ దుఃఖంతో ఉన్నాడు, ఎక్కువ దుఃఖంతో ఉన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ఒక వ్యక్తి కోసం మనం తక్కువ ప్రయాసపడ్డాం అనుకోండి, ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం ఎక్కువ ఫలాలు రాకపోయినా మనం పెద్దగా బాధపడము. కానీ ఒక వ్యక్తి కోసం మనం ఎక్కువ కష్టపడ్డాం అనుకోండి, ఆ వ్యక్తి దగ్గర నుంచి ఎక్కువ ఫలాలు రాకపోతే మనం చాలా దుఃఖపడతాం. పౌలు పరిస్థితి ఇప్పుడు అదే. ఎక్కువ కష్టపడ్డాడు కొరంధీయుల కోసం, ఎక్కువ సమయాన్ని వెచ్చించాడు, ఎక్కువ విషయాలు నేర్పించాడు. కొన్ని కొన్ని ప్రాంతాలకి కేవలం 10 రోజులు ఉండి జస్ట్ పైపైన అవుట్లైన్స్ మాత్రం ఇచ్చేసి వచ్చాడు. కొన్ని కొరింథీయులకు అలా కాదు, 1.5 సంవత్సరము అంటే ఎన్ని విషయాలు వారికి నేర్పించుంటాడో చూడండి. అన్ని విషయాలు నేర్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కువ ఫలాలు ఆశించవలసి ఉంటుండగా వాళ్ళ దగ్గర నుంచి అసలు ఫలాలే లేకపోవడం అంటది పౌలుకి చాలా దుఃఖాన్ని కలిగించింది, బాధను కలిగించింది. అందుకోసమే వెళ్ళలేకపోయాడు. ఒకవేళ వెళ్ళినా వెంటనే అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేశాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, నేను ముగిస్తున్నాను. ఈరోజు నీకు ఎక్కువ వాక్యం దొరుకుతుంది కదా, ఇంతకుముందు కేవలం ఆదివారం, అది కూడా ఆదివారం అందరికీ, బుధవారం, శుక్రవారం, శనివారం బహు కొద్ది మందికి, ఎందుకంటే ఈ బుధవారాలు శుక్రవారాలు కూడా అందరికి వెళ్ళరు. సంఘం గురించి మాట్లాడుతున్నాను. కానీ ఈరోజు ఇప్పుడు ఈ ఆడియో కాన్ఫరెన్స్ SFJ ద్వారా స్టార్ట్ అవడం ద్వారా ఇప్పుడు నీ పరిస్థితి ఏమైంది? ఉదయం వాక్యం వింటున్నావు, సాయంత్రం వాక్యం వింటున్నావు, మధ్యాహ్నం వాక్యం వింటున్నావు, రాత్రికి వాక్యం వింటున్నావు, నీకు సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది. యాక్చువల్గా నువ్వు దాని బట్టి సంతోషపడుతున్నావు, బా ఈ SFJ స్టార్ట్ అయిన తర్వాత ప్రభువానికి స్తోత్రం, నాకు ఎక్కువగా సమృద్ధిగా వాక్యం లభిస్తుంది అని సంతోషపడుతున్నావు. సంతోషమే, నేను కాదనడం లేదు. కానీ నీకు ఎంత వాక్యం ఎక్కువగా దొరికితే అంత ఎక్కువగా నువ్వు వింటున్నటువంటి వాక్యానికి నువ్వు జవాబుదారి అన్న సంగతి మరిచిపోవద్దు. నువ్వు ఎంత ఎక్కువగా వాక్యం వింటే అంత ఎక్కువగా నీవు జవాబుదారిగా ప్రవర్తించవలసి ఉన్నది. నువ్వు ఎంత ఎక్కువగా వాక్యాన్ని సమృద్ధిగా వింటే అంత ఎక్కువగా నీ యొద్ద నుంచి ప్రభువు ఫలాలను ఆశిస్తున్నాడన్న సంగతి మరచిపోవద్దు. కేవలం ప్రతిరోజు వాక్యం దొరుకుతుందని సంబరం కొట్టుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ అబ్బా ఈరోజు భలే వాక్యం ఉంది, అబ్బా ఈరోజు వాక్యం బాగాలేదని మార్కులు వేసుకొని కూర్చోడానికి కాదు. ఈరోజు పాస్టర్ గారు, ఈరోజు బ్రదర్ వాక్యం భలే చెప్పాడు, ఈరోజు కొంచెం డల్గా ఉంది, ఈరోజు అంతగా లేదు, నువ్వు మార్కులు వేసుకోవడానికి కాదు. నీకు ఇక్కడ వాక్యం ఎక్కువగా ప్రకటించబడేది సరిచేసుకోవడానికి, సరిచేసుకోవడానికి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఎవరు ప్రకటిస్తున్నారని చూడవద్దు, ప్రకటించేవారు పరిశుద్ధాత్మ దేవుడు, మధ్యలో మేము బోరలంలాగా నిలబడుతున్నామంతే. సో మనిషిని బట్టి మీరు కాన్ఫరెన్స్లో జాయిన్ కావద్దు, మనిషిని బట్టి వాక్యాన్ని వినడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవద్దు, మనిషి వైపు చూడొద్దు, మనిషి మీతో మాట్లాడుతున్నాడు అనుకుంటే మీకు ప్రమాదం. కానీ ఈరోజు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని వినండి. విని తర్వాత ప్రభు ఖచ్చితముగా గంటసేపు ప్రసంగం చేస్తే గంటసేపు ప్రసంగం అంతా భవిష్యానితో మాట్లాడకపోవచ్చు, ఈ గంటసేపు జరిగేటువంటి ప్రసంగంలో ఒక్క మాటన్న నీ కోసం ఎత్తిపెట్టి ఉంటాడు, ఒక్క మాటతో నిన్ను మాట్లాడుంటాడు. ఆ ఒక్క మాటను గట్టిగా పట్టుకొచ్చాలి, ఆ ఒక్క మాటను గట్టిగా పట్టుకొచ్చాలి. ఆ ఒక్క మాటను బట్టి ప్రార్థన చేసుకో, ఆ ఒక్క మాటను బట్టి తీర్మానం తీసుకో, ఆ ఒక్క మాట ప్రకారం నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయి. రోజుకు ఒక తీర్మానం ప్రకారం తీసుకుని వెళ్ళినా కానీ నిన్ను నువ్వు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో, మనం చనిపోయేంత వరకు వి కెనాట్ బి పర్ఫెక్ట్. మనం చనిపోయేంత వరకు మనం ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు, కాలేము కూడా. ఎందుకంటే ఈ దేహంలో మనం నివసించున్నంత కాలము మనము అనేకమైన శోధనలు గుండా ప్రయాణం చేస్తూనే ఉంటాము. కొన్నిసార్లు ఈ శోధనలో పడిపోతుంటాం, అయితే పడిపోయిన మరల వెంటనే లేచి నిలవబడ్డానికి ప్రయత్నం చేయాలి. మనం పడిపోతున్నాము కాబట్టి, ప్రతి దినము పడిపోతున్నాము కాబట్టి దేవుడు ఇప్పుడు ప్రతిరోజు వాక్యం అందిస్తున్నాడు. ఎందుకంటే లేచి నిలబడు, స్థిరంగా నిలబడు అని నీకు గుర్తు చేయడానికి. కాబట్టి స్థిరముగా లేచి నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. పడిపోవని నేను చెప్పడం లేదు, ఒకవేళ పడిపోయినా వాక్యం వింటున్నప్పుడు సరి చేసుకొని పశ్చాత్తాపడి మరలా స్థిరముగా నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. మరలా పడిపోయినా మరలా స్థిరముగా లేచి నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, పడిపోవడం సమస్య కాదు. ఎందుకంటే మనుషులముగా ఉన్నప్పుడు మనం పడిపోతుంటాం, అయితే పడిపోయినప్పటికీ లేచి నిలబడకపోవడమే అతిపెద్ద ప్రమాదం. వెంటనే పశ్చాత్తాపడకపోవడమే అతిపెద్ద ప్రమాదం. వెంటనే కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోవడమే అతిపెద్ద ప్రమాదం. మనం కొనసాగిస్తుంటాం, చూద్దాంలే ప్రార్థన చేద్దాంలే, మారు మనసు పొందాలి, ఇంకా టైం ఉంది కదా, తర్వాతలే, ఇప్పుడు కాదులే. అది చాలా ప్రమాదకరమైనటువంటిది, అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసమందు స్థిరముగా నిలవబడడానికి ప్రయత్నం చేద్దాం. నీకు ఎంత ఎక్కువగా వాక్యం సమృద్ధిగా లభిస్తుంటే అంత ఎక్కువగా నువ్వు జవాబుదారి ఉన్న సంగతి మరిచిపోవద్దు. నువ్వు దేవునికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది నువ్వు విన్న ప్రతి ప్రసంగాన్ని బట్టి. అందుకోసమే వాక్యాన్ని అశ్రద్ధగా వినకుండా శ్రద్ధగా వింటూ మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి